జ్వాలాకుల్ మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చిన లెటర్స్ ఆన్ ఆకల్ట్ మెడిటేషన్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, చదువుకుంటున్నాం. దాంట్లో ఈరోజు ధ్యానం చేసే ముందు వ్యక్తి పవిత్రుడిగా ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. పవిత్రుడిగా ఉండాలంటే మేము పవిత్రులుగానే ఉన్నాం కదా, అంటే పవిత్రత అనేది ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, లాస్ట్ చాప్టర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద వెహికల్స్ లో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గాయత్రి చేస్తాం మనం సంధ్యావందనం చేసేటప్పుడు, ఆ సంధ్యావందనంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అదేంటంటే యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, అభక్ష్య భక్ష్యాత్ పూతో భవతి, ఇలాంటి మంత్రాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, అహస్సు అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, పగలు రాత్రి, పగలు చేసిన పాపం పగలే పోవుగాక, రాత్రి చేసిన పాపం రాత్రే పోవుగాక, చినకూడన తినడం వల్ల వచ్చే దోషం వెంటనే పోవుగాక, ఇవి ఆ మంత్రాలకు అర్థం. అంటే ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూమెంట్ మనం పవిత్రులుగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ పవిత్రులుగా ఉంటే తప్ప గురువుల యొక్క పనులు మనం ఎఫిషియెంట్గా పనిచేయలేము. అందరూ అసలు వాళ్ళ అటెన్షన్లోకి వెళ్ళాలి కదా ఆ తర్వాత మనం పనిచేయటం అని. వాళ్ళ అటెన్షన్లోకి వెళ్ళాలంటే ప్యూరిటీ ఆఫ్ వెహికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎప్పుడు మనకు ఒక చిన్న సామెత ఉంటుంది, ఉట్టికి ఎత్తలే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందిట అని, చాలా కరెక్ట్ అది. అంటే ఏంటి, చిన్న చిన్న గోల్స్ అందుకోలేని వాళ్ళు పెద్ద గోల్స్ పెట్టుకుని అందుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని కాదు, చిన్న చిన్న గోల్స్ రీచ్ అవ్వాలి, దాంట్లో మన ఎబిలిటీ ఏంటి, మన అకంప్లిష్మెంట్ ఏంటి చూసుకోగలిగి ఉండాలి. దానికి ఇంకొక అర్థం ఏంటంటే, అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే అని ఒక పాట ఉంది. అలాగా ఈ ప్యూరిఫికేషన్, స్టిల్నెస్ అనే వాటిల్లో మొట్టమొదట మనం మన అదుపులోకి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మన యాస్ట్రల్ బాడీని. యాస్ట్రల్ బాడీ ఎంత క్లియర్గా ఉండాలంటే దాంట్లో రంగేం ఉండకూడదు. యాస్ట్రల్ బాడీలో రంగేం లేకుండా పోతే ఏమవుతుంది, అద్దంలాగా ఉంటుంది. అద్దాన్ని ఎటు చెప్తే అదే కనిపిస్తుంది. అద్దాన్ని మనం అద్దంలాగా లేకుండా ఉన్న యాస్ట్రల్ బాడీ ఎలా ఉంటుందంటే, ఆస్ట్రల్ బాడీ బై పావెల్ పుస్తకం ఉంది, దాంట్లో ప్లేట్స్ ఉంటాయి. ఆస్ట్రల్ బాడీలో రంగులు ఎలా ఉంటాయి, ఏ రంగు ఆస్ట్రల్ బాడీలో ఉంటే వాడు ఏ రకమైన కోపంతో ఉన్నాడా, భయంతో ఉన్నాడా, ద్వేషంతో ఉన్నాడా, అసూయతో ఉన్నాడా, లేకపోతే ఏదన్నా కావాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ కామంతో ఉన్నాడు. ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నా వేచి ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ మనకు ఉన్నది ఆస్ట్రల్ బాడీలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతిదానికి భయపడటం. ఇంకో రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు, రేపు వస్తే కదా తెలిసేది. కానీ బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోగలిగిన వాళ్ళకి రేపు ఎలా ఉంటుందో, ఇవాళ ఏ విత్తనాలు నాటేమో రేపు అవే వస్తాయి పంట కోసుకోవడానికి. యుగం మారుతుంది అని చెప్పిన గురుదేవుల శిష్యులు అయిన వాళ్ళం ఒక యుగాన్నే మార్చేసేసేటట్టుగా ఆయన నాటారు, కోసుకున్నారు, కోస్తూ ఉంటారు, లేకపోతే అప్పుడు కోస్తారు మళ్ళీ. అంటే మనం పంట వేసేటప్పుడు వరి వేసామనుకోండి, 3 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. అరటి చెట్టు వేసామనుకోండి, ఒకసారి గెలకాయంగానే ఇంక పోతుంది, దాని టైం అయిపోయినట్టే. అలాగే కొన్ని మనకు పంటలు ఎలా ఉంటాయంటే, మనం చేతికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, వేసిన విత్తనం ఇప్పుడు ఆవగింజలు వేసాం, వెంటనే మొలకెత్తితే తొందరగా ఫలితంకి వచ్చేస్తే తొందరగా వాటి పని అయిపోతుంది. ఇంక మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిందే, ఆ చెట్టు మళ్ళీ ఇంకా ఇవ్వదు. అదే మామిడి చెట్టు వేసామనుకోండి, ప్రతి సంవత్సరం కాపు కాస్తూనే ఉంటుంది, అలా వేళ్లతోపాటు కాస్తుంది, కానీ టైం తీసుకుంటుంది కాపు కాయటానికి. కొబ్బరి చెట్టు ఉంది, 100 సంవత్సరాలు ఈజీగా బతుకుతుంది. ఇలాగా మనం చేసే కార్యక్రమాలు కూడా 100 సంవత్సరాలు ఉండే కార్యక్రమాలు చేస్తామా, ఒక్కరోజు ఉండే కార్యక్రమం చేస్తాం, 10 రోజులు ఉండే కార్యక్రమం చేస్తాం, లేదా యుగాలకు సంబంధించిన కార్యక్రమం చేస్తామా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, మనలో ఉన్న ఈ ఆస్ట్రల్ బాడీ, అలాగే మనకు ఉన్న, మనలో ఉన్న కాదు, మనకున్న ఆస్ట్రల్ బాడీ, మనకున్న మెంటల్ బాడీ, మనకు మధ్యలో ఇంకో వైటల్ బాడీ, ఇవి ఎంత ప్యూరిఫై అయితే అంత బాగా మనకు ఒక ప్లాన్ ఉన్నది అని తెలుస్తుంది. ముందర ఆ ప్లాన్లో మేమేం చేయాలి, మేమేం చేయాలనే ప్రశ్న తప్పు కాదు, కానీ మనం ఏం చేయాలో చెప్తే గురువు అదే చెయ్యాలి. మాస్టర్ దీనికంటే అది బాగుంటుంది మాస్టర్ అది చేస్తాను నేను అనకూడదు. యజ్ఞగుండాలు పెట్టమండి, పెట్టండి మీరు అందరూ అని అన్నారనుకోండి, యజ్ఞగుండాలు పెట్టడం మానేసి నేను మైక్ పట్టుకుని పాటలు పాడితే తప్పు, చెప్పిన పనే చెయ్యాలి. అందరికీ హుషారు కలుగుతుందండి మాస్టర్ పాట పాడతా, నేను పాట పాడమని చెప్పలేదు ఆయన, మనకు యజ్ఞగుండాలు ఏర్పాటు చేయమన్నారు, అంతేవరకు అంతే చెయ్యాలి. అసలు ఇప్పుడు యజ్ఞం చేయకండి తీసేయండి అన్నారనుకోండి, ఆ మాస్టర్ అలాగే అంటారు, మన మీద ఏదో కోపం వచ్చింది అంతే తప్ప యజ్ఞం చేస్తే సంతోషిస్తారని తప్పకుండా అని వద్దంటున్నా కదా, మనంతా మనం యజ్ఞం కల్పించి చేయకూడదు. యజ్ఞం యజ్ఞ విద్య, దాంట్లో వాడుకునే అగ్ని యజ్ఞ అగ్ని, యజ్ఞ విధానం, వాటి గురించి కూడా మనం అకల్ట్ మెడిటేషన్స్లో అగ్ని ఉపయోగించుకునే వాటి గురించి కూడా కాషన్స్ ఉన్నాయి, డేంజర్స్ ఏంటి, వాటిలో ఉన్న ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ తీసుకోవడం ఏంటి, అది ఒక క్లాస్ చెప్పుకుందాం. అగ్నిని ప్లేయింగ్ విత్ ఫైర్ అని చెప్పి అక్కడ చెప్తారు, అగ్నితో ఆటలాడకూడదు, ఎవరికైనా అగ్ని డేంజరస్. అది కంట్రోల్ చేసే శక్తి ఉండి ఉన్న వాళ్ళే యజ్ఞాన్ని సంకల్పిస్తారు, ఆ యజ్ఞం ద్వారా వచ్చిన ఫలితాన్ని విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తారు. ఈ పదంలో అంటే ఈ సెంటెన్స్లో ఎవరికైతే శక్తి ఉందో వాళ్లే యజ్ఞాన్ని సంకల్పిస్తారు, వాళ్లే యజ్ఞాన్ని కండక్ట్ చేస్తారు, ఆ శక్తిని ఆ దిశగా ఉపయోగించగలుగుతారు. మనలో ఒక యజ్ఞాన్ని సంకల్పిస్తే దాని నుంచి వచ్చిన ఫలితాన్ని మనం కంట్రోల్ చేయటం ఒకటి, దానికి ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని అక్కడే యూజ్ చేసుకోవడం ఒకటి, ఈ రెండు వచ్చా వస్తే చెయ్యొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. సరే అలాగ చెయ్యాలి అంటే ఈ డివైన్ ప్లాన్, దాని మీద ఇంట్రెస్ట్ మనకు రావాలంటే రోజు మన డిజైర్ బాడీని, రోజు మన యాస్ట్రల్ బాడీని చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఇదివరకు చేసుకున్నాం, ఈ మధ్య అక్కర్లేదు మాకు, ఇంకా అంతా ఆల్రైట్ అనకూడదు. భయం ఎక్కడన్నా భయపడచ్చు, దేనికన్నా భయపడచ్చు. గాయత్రి మంత్రం అందరికి చెబుతున్నాం, మనల్ని వెలేస్తారేమో సపోజ్ అనుకుందాం అని ఎవరన్నా అన్నారనుకోండి, అది భయం. గాయత్రి మంత్రం అందరికి చెబుతుంటే సంఘంలో మనం ఏమైనా తక్కువ చూపు చూస్తారేమో అని మనసులో వచ్చిందంటే అది భయం కింద లెక్క, భయం. అక్కడ చెప్తున్నది ఎవరో గురువు, అంటే మామూలు వాళ్ళు కాదు. అలాగే అందరికీ, మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగాడు, మరి వేరే వాళ్ళు అందరూ వచ్చినా కూడా, అంటే జంజ్యం వేసుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, ఇతర మతస్థులు కానీ ఇతర కులస్థులు కానీ వాళ్ళు వచ్చి అడిగితే కూడా నువ్వు గాయత్రి చెప్తావు అందరికీ అని నన్ను అడిగాడు. నేను కొత్తగా గాయత్రి పేరు గారు రాజమండ్రిలో స్టార్ట్ చేశాను 80ల్లో. ఎస్ చెప్తాను, చెప్తాను అనాలి అంతే. ఎందుకంటే అది నేను చెప్పడం కాదు కదా, గురువు గారు చెప్తున్నారు, అందరికీ చెప్పండి నా పేరు మీద. అందుకని దీంట్లో మన పర్సనల్ ఏమి ఉండదు. ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక అద్దాన్ని మనం ఎడితిప్పితే అటు దాంట్లో బింబం ఎలాగైతే ప్రతిబింబిస్తుందో అలాగ మన ఆస్ట్రల్ బాడీ మన అదుపులోకి వచ్చి దాంట్లో ఏ రకమైన రంగులు లేకుండా తెల్లగా ప్యూరిఫైడ్ అయితే దాంట్లో భగవత్ తత్వం ప్రకటించబడటానికి, రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెప్ట్ లవ్, ఈ మిగతా ఇమోషన్స్ ఏవి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ప్రేమ అందరికీ పంచాలి. లవ్ అది సింథటిక్ రే. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్కి లవ్ అనేది, లవ్ విజ్డమ్ సోలార్ సిస్టమ్కి సింథటిక్ రే కాబట్టి ప్రేమతో ఉండాలి, అందరితో మన వ్యవహారం ప్రేమగా ఉండాలి. ఇది మటుకు తప్పనిసరి. ఇక ఫస్ట్ ఎప్పుడైతే మనం యాస్ట్రల్ బాడీని లేకపోతే డిజైర్ బాడీని మనం ఇలా చేసుకున్నామో, ఆ తర్వాత మెంటల్ బాడీని మనం అదుపులోకి తెచ్చుకోవాలి. యాస్ట్రల్ బాడీని ఎలా అదుపులోకి తెచ్చుకోగలం అంటే, సపోజ్ కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే దానికి వ్యతిరేకమైన శక్తి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. శాంతం, ఎవరు శాంతంగా ఉంటారు మనకు తెలిసిన వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకొని వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. జనరల్గా గురువుకి ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరన్నా మనకు కోపం వచ్చేట్లు మాట్లాడితే వెంటనే గురువుని తలుచుకోవాలి. ఎక్కడన్నా భయం వేసే పరిస్థితి వస్తే వెంటనే గురువుని తలుచుకోవాలి. నా భయం పోతుంది, నాకు భయం వేసేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని మళ్ళీ మళ్ళీ దాని మీదే తలుచుకుంటూ ఉంటే ఎలాగా. దానికి అసలు సొల్యూషన్ ఏంటంటే పరమాత్మను తలుచుకోవటం, లేకపోతే పరమాత్మ గురువు స్వరూపం కాబట్టి గురువుని తలుచుకోవటం. ఈ రెండింటిలో ఏది చేసినా సరే మనకు భయం పోతుంది. భయాన్ ముత్యేత ఆపన్, భయాన్ ముత్యేత. ఇప్పుడు మనకు ఇది విష్ణు సహస్రనామంలో ఉంటుంది, ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళు విష్ణు సహస్రనామం చేస్తే భయం పోతుంది, ఆపదలో ఉన్నవాళ్ళకి ఆపద పోతుంది. మరి అవి తెలుసుకోవాలి. ఎందుకంటే విష్ణు సహస్రనామం అని మట్టుకు పర్టికులర్గా చెప్పానంటే, ఒకసారి షిరిడి సాయిబాబా గారు చెప్తారు, ఆయనకి చాలా సంకట పరిస్థితి ఒకసారి వచ్చింది. ఎలాగా జీవితం ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంది అని ఆలోచిస్తున్నప్పుడు విష్ణు సహస్రనామం చదివారు. ఆయనే స్వయంగా రాసుకున్నది, ఆయనే స్వయంగా చెప్పుకున్నది. ఆ సంకట పరిస్థితిలో నేను బయటపడ్డాను. విష్ణు సహస్రనామం సాయిబాబా, షిరిడి సాయిబాబా గారు అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ విష్ణు సహస్రనామం అలా ప్రిస్క్రైబ్ చేయటం బాబా గారు చేస్తే, ఇంకో మహాత్ములు ఏం చెప్తున్నారంటే, జాతక చక్రంలో కొన్ని అవయోగాలు లేకపోతే దుర్యోగాలు అని ఉంటాయి. రాజయోగం ఇలాంటివి కాకుండా కొన్ని అక్కర్లేని చండాల యోగాలు ఉంటాయి. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గడిపే స్థితి ఉంటుంది ఆ జీవుడికి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు మానకొండ అంటే లగ్నము, రవి, చంద్రుడు ఈ మూడు కూడా సరిగ్గా ప్లేస్మెంట్ లేనప్పుడు వాళ్ళు రోజు మానకొండ విష్ణు సహస్రనామం చేసుకుంటే వాళ్ళ జీవితం ఒడిదుడుకులు లేకుండా ఓ మోస్తరుగా నడిచిపోతుంది, లేకపోతే దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అని ఒక సలహా ఇచ్చారు మా శ్రీకే గారు. అందుకని విష్ణు సహస్రనామం మానకుండా చదువుకోవడం చాలా ఉత్తమం. ఇది దృష్టిలో పెట్టుకుని మనం కోరికల శరీరంలో ఏ రకమైన ఈ వస్తున్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇవేమి లేవు మాకు అంటే కుదరదు, ఉంటాయి. నేనే ఎక్కువ పనిచేసేస్తున్న మాస్టర్కి అని మన మనసులో అనిపించింది అనుకోండి, డెఫినెట్గా అది ఒక మనకు ప్రైడ్ అంటాం ఇంగ్లీష్లో, గర్వం. అలాంటివి రాకూడదు. మనకి ఇచ్చిన పని మనం చేస్తున్నాం అనే దృష్టి ఉండాలి తప్ప, అయ్యో ఇలాంటివి రాకూడదు. ఇలాంటివి ఏ వచ్చినా కూడా మనం భగవన్నామంలో, లేకపోతే భగవత్ స్వరూపుడైన భగవత్ సాక్షాత్ భగవంతుడైన గురువునామంలో మనం వాటిని అధిగమించాలి. ద్వేషం వచ్చింది దాన్ని ప్రేమతో అధిగమించాలి, కోపం వచ్చింది దాన్ని శాంతంతో అధిగమించాలి. అలాగే భయం వేసింది, భయాన్ని దేంతో అధిగమిస్తాం? అభయంతోనే. భయాన్ని పోగొట్టేవాడు ఎవడు? గురువే. మహాభయ వినాశనాయ. మహాభయం ఏంటంటే అందరికీ ఒక్కటే మహాభయం, చచ్చిపోతామని భయం. అందుకంటే పెద్ద భయమే ఉండదు. ఆ భయాన్ని సహితం పోగొట్టేవాడు గురువు. కాబట్టి అటు గురువుని తలుచుకోవాలి. గురుస్మరణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అద్దంలో క్లియర్గా ఎలాగైతే మనకు దగ్గరగా కనిపిస్తాయో, మన చేతిలో ఉన్న అద్దంలో కనిపిస్తాయో, అలాగ మన ఆస్ట్రల్ బాడీ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో, ఏ రకమైన దోషాలు లేకుండా ఉంటుందో, అప్పుడు విశ్వంలో ఉన్నవన్నీ మనకు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం మెంటల్ బాడీని మనం అదుపులోకి తెచ్చుకుంటాం. మెంటల్ బాడీని ఎలా క్లియర్గా తెచ్చుకుంటామంటే, క్లియర్ కట్గా ఆలోచించడం అనేది అలవాటు చేయాలి. ఒక మెథాడికల్గా నాలెడ్జ్ సంపాదించాలి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ దాటిన తర్వాతే ఇంట్యూషన్లోకి వెళ్తాం మనం. ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్, ఇంటలెక్ట్ లేకుండా, ఇంటలెక్ట్ అనే బేస్ లేకుండా ఇంట్యూషన్లోకి వెళ్ళాం. కాబట్టి మనం చదువుకునేవి ఏవైనా సరే పుస్తకాలు, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏవైతే, మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ హ్యుమానిటీకి, లేకపోతే అనిమల్ కింగ్డమ్కి, లేకపోతే వెజిటబుల్ కింగ్డమ్కి, లేకపోతే మినరల్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో సృష్టిలో, వాటికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే ఉండాలి తప్ప, మనకేం ఉపయోగపడతాయి అనే దృష్టిలో చదువుకోవడం అంత ఉపయోగకరం కాదు. గురువుల పనిలో పార్టిసిపేట్ చేయాలనుకునేవాడు ఆ రకంగా ఏం చేయాలి బాగా, ఇప్పుడు అరవిందులు ఉన్నారనుకోండి, విపరీతంగా చదువుకున్నారు అరవిందులు, లేకపోతే ఇంకా వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకున్నారు. రామకృష్ణ పరమహంస గారు అంటారు, నేను ఇంకా నిత్య విద్యార్థినిని, ఆయన అంత దైవ సాక్షాత్కారం, అందరు దేవతల్ని దర్శించినా కూడా ఇంకా ఆయన అనే మాట ఏంటంటే, నేను నిత్య విద్యార్థిని. అలాగే గురుదేవులు, పరమ పూజ గురుదేవులు ఎంత చదువుకుంటారు, రోజు నడుస్తూ అటు నడుస్తూ ఇటు నడుస్తూ నేను రోజుగా పుస్తకం చదివేవాడిని, రోజు గంటకి ఇన్ని పేజీలు చదివాను. ఇలా మనకు ఆత్మకథలో ఉంటుంది, మనం ఎన్ని పేజీలు చదువుతున్నాం రోజుకి, ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం. ఆ పుస్తకాలు చదవటంతో సరిపోదు, దాంట్లో ఉపయుక్తకరమైన విషయాలు ఏమున్నాయో అవి మనకు బాగా వంట పట్టాలి. ఊరికే పుస్తకాలు చదివే ఇన్ని అబ్బో నేను లైబ్రరీ అంతా చదివేశానంటే కుదరదు. దాంట్లో హ్యుమానిటీకి మనం సర్వ్ చేయడానికి ఏమేమి పనికి వస్తాయి, అవి ఏం చదివాము, అవి ఇంపార్టెంట్. నవలలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి చదవటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, మనలో ఇమోషనల్ బాడీ ఇంకా డిస్టర్బ్ అవుతుంది. క్రైమ్ పిక్చర్స్ చూడటం, క్రైమ్ సినిమాలు చూడటం, లేకపోతే అలాంటి నవలలు చూడటం, అలాంటి డిటెక్టివ్ స్టోరీస్ చదవటం, ఇలాంటివన్నీ కూడా ఇమోషనల్ డిస్టర్బెన్స్కి ఎక్కువ దోహదం చేస్తాయి. అవి చదవటం వల్ల మనం గురువుల పనికి పనికిరాం. బెస్ట్ ఇమోషనల్ బాడీ డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగే మెంటల్ బాడీ కూడా డిస్టర్బ్ కాకూడదు. ఈ తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఇలా ఊరించే అసలు చదవకూడదు. తర్వాత ఏమవుతుంది, ఏం అవదు, ఊరికి వాడు ఏది రాస్తే అది అవుతుంది అంతే. సశేషం అనేది ఉండకూడదు, అక్కడికక్కడ క్లోజ్ చేసేయాలి. అది ఒక రూల్. అందుకని మెంటల్ బాడీని స్టిల్ చేయడానికి ఏం చేయాలి. అలాగే వీటిల్లో మనం వీటిల్లో ఈ మెంటల్ బాడీని, అలాగే మన ఆస్ట్రల్ బాడీని, ఈ రెండింటినీ మనం మన అదుపులోకి తెచ్చుకోవాలి. మన అదుపులోకి తెచ్చుకోవాలి, వాటిని చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంచుకోవాలి. ఇలా చెయ్యాలంటే మనకు ఏమన్నా సహాయపడే ఉన్నాయా అంటే, ఖచ్చితంగా మన సహాయానికి కలర్స్ని యూజ్ చేసుకోవాలి. కలర్స్ యూజ్ చేసుకోవడంలో మనం ఆల్రెడీ కొన్ని కలర్స్ కవర్ చేసాం. ఈ ఈ రెండింటిని ఏంటంటే, వైలెట్ కలర్ని, గోల్డ్ కలర్ని మనం బాగా వాడుకోవాలి. ఈ కలర్స్ మెడిటేషన్ అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం, లెట్ దేర్ బి లైట్, దేర్ ఈజ్ లైట్, అనంతమైన చీకటి ఉంది, మొట్టమొదటి చీకటి ఉంది అని మనకు వేదనలో ఉంటుంది. తమస్సు అనేది ఏదైతే ఉందో, అనంత గాఢమైన చీకటి ఏదైతే ఉందో అది మొట్టమొదటి ఉంది. దాంట్లోంచి అన్ని బయటకు వచ్చాయి. ఆ తమస్సు, ఆ కటిక చీకటి ఏదైతే ఉందో దాన్ని కాళీ అంటాం. అనంతమైన కాలం. దానికి ఇంకొకటి ఏంటంటే అబ్సల్యూట్ లైట్ అంటారు. అబ్సల్యూట్ లైట్ మనకు కనబడదు. అబ్సల్యూట్ లైట్ లోంచి ఆబ్జెక్టివ్ లైట్ వస్తుంది. ఎప్పుడైతే లెట్ దేర్ బి లైట్ అన్నారో అప్పుడు ఆ అనంతమైన వెలుగులోంచి మనకు కనిపించే వెలుగు వస్తుంది. మన కంటికి చూడలేనంత వెలుగులోంచి మనం కళ్ళు చూడగలిగిన వెలుగులోకి దిగుతుంది అనమాట. స్టెప్ డౌన్ ప్రాసెస్. ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రిసిటీ స్టెప్ డౌన్ అని ఉంటుంది చూస్తారు, అలా స్టెప్ డౌన్. ఆ రకంగా వచ్చిన వెలుగులోంచి మనకు వయలెట్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, ఈ రెండింటిని ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఇమోషనల్ బాడీని బాగా కంట్రోల్ చేసుకోగలం. ఈ ఇమోషనల్ బాడీ కంట్రోల్ తర్వాత మెంటల్ బాడీ కంట్రోల్ ఎప్పుడైతే జరిగిందో, మనకు పంచకోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం దాటి విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తున్నట్టు, విజ్ఞానమయ కోశంలో ప్రవేశించడాన్ని సూప్రామెంటల్ సూప్రామెంటల్ ప్లేన్ అని చెప్పి అరవిందులు ఇచ్చారు. దాన్ని విజ్ఞానమయ కోశం అని మనం కోశాల్లో చెప్పుకుంటాం. దాంట్లోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండటమే ఇప్పుడు చేస్తున్న ఆస్ట్రల్ బాడీ ప్యూరిఫికేషన్, మెంటల్ బాడీ ప్యూరిఫికేషన్. దాంట్లో భగవతత్వము రిఫ్లెక్ట్ కావాలి మెంటల్ బాడీలో కూడా, ఆస్ట్రల్ బాడీలో. ఆస్ట్రల్ బాడీ ఏంటి? కోరిక. భగవంతుడి కోరిక ఏమిటో అది మనకు వెంటనే మనంతటా మనం తెలుసుకోలేము. ఎవరు తెలుసుకుంటారు మొట్టమొదట భగవంతుడి కోరిక? సపోజ్ ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ చాలా మందికి విశాఖ ఫెస్టివల్ బాగా తెలిసే ఉంటుంది. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు బుద్ధ పౌర్ణమి అంటాం దాన్ని. ఆ రోజు గౌతమ బుద్ధుడు తన దివ్య తేజస్సుతోటి భూమికి తన జ్ఞానాన్ని ప్రసరిస్తాడు. ఆ జ్ఞానాన్ని పరమగురువుల పరంపర అంతరం అందుకుని వాళ్ళ వాళ్ళ శిష్యులకు చెప్తారు. అంటే ఆ సంవత్సరంలో ఏం పనులు చెయ్యాలి, గురువులకి ఒక ప్రణాళిక అందివ్వబడుతుంది. అది తీసుకుని వాళ్ళ శిష్యులకి అలా శిష్య పరంపర అందరికీ వెళ్తూ ఉంటుందన్నమాట. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమ అంటే మే పౌర్ణిమ. ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు పౌర్ణిమలు చాలా ఇంపార్టెంట్. చైత్ర పౌర్ణిమ నాడు పనులు ప్రారంభించడానికి సంకల్పాలు తీసుకోవటం జరుగుతుంది. వైశాఖ పౌర్ణిమ నాడు వాటి ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత చైత్రం వైశాఖం తర్వాత మిథున రాశిలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వాటికి ఒక ప్రాణశక్తిని అందివ్వటం జరుగుతుంది. ఈ రకంగా మూడు పౌర్ణిమలు మూడు రకాలుగా భగవంతుడి ప్లాన్ని భూమి మీదకి అవతరింపచేయటం, ప్లస్ కర్కాటక రాశి వచ్చేసరికి గురు పౌర్ణిమి నాడు అది అందరికీ బయటకు వచ్చేస్తాయి, రూపం దాల్చేస్తాయి. కాబట్టి గురు పౌర్ణిమి నాడు చేసుకుంటున్నాం అంటే మనకు భౌతికంగా ఏమి చెయ్యాలో అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంతవరకు పైన ఎక్కడో హయ్యర్ లెవెల్స్లో ఆ ప్లాన్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దానికి కావాల్సిన ప్రాణశక్తి, రూపం అన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? మనకు ఈ కలర్స్ వాడి మన థాట్ ప్రాసెస్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి, మన ఆస్ట్రల్ బాడీ ప్యూరిఫై అయిన తర్వాత, కానీ మనం గురువుల పనిలో బాగా ఎఫెక్టివ్గా పనిచేయలేం కాబట్టి ఇవి చేస్తూ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత పనిచేస్తాం అనక్కర్లేదు. ఇవి చేస్తూ ఉండగా అవి చేస్తూ ఉంటే మనకు అప్పుడు మనం ఏ పనులు చేయగలము ఆ పనులే మనకు ఇవ్వబడతాయి తప్ప మనం చేయలేని పనులు మనకు చెప్పరు. ఇది దృష్టిలో పెట్టుకుందాం. మన ఆస్ట్రల్ బాడీని మన మెంటల్ బాడీని మన అదుపులోకి తెచ్చుకుందాం. ఇది దీనికి ఏం చేయాలంటే మాస్టర్ ఇచ్చిన డైరీని క్లియర్గా ఫాలో అవ్వాలి, స్క్రూపులస్గా డైలీ ఫాలో అవ్వాలి. అదైన తర్వాత ఈ కార్యక్రమాల్లో పనిచేస్తున్నప్పుడు రిజల్ట్స్ గురించి పెద్దగా చూడకూడదు. ఏమొచ్చింది రిజల్ట్ అంటే 1000 యజ్ఞవండాలు పెట్టి యజ్ఞం చేసేయండి. ఏమొచ్చిందంటే మనకు తెలియదు ఖచ్చితంగా. అది మొట్టమొదట ఎక్కడ జరుగుతుంది? హయ్యర్ ప్లేన్స్లో జరుగుతుంది, మెంటల్ ప్లేన్లోను ఆ తర్వాత ఆస్ట్రల్ ప్లేన్లో జరిగి సూక్ష్మలోకాల్లో జరిగిపోయిన తర్వాత భూలోకంలోకి దిగుతుంది. ఇది మనం ఎప్పుడూ చూసేదే. సపోజ్ మనం ఒక క్లాస్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, క్లాస్ పెట్టుకోవాలనుకుంటే మార్నింగ్ మెసేజ్ అందరికీ వెళ్తుంది క్లాస్ ఉన్నది అని. మెసేజ్ వెళ్ళినా ఒక 5-6 గంటలకు ఎప్పుడో క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏమైంది, మొట్టమొదట అసలు సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం బయటికి వ్యక్తీకరించబడాలంటే మధ్యలో టైం ఉంది. అలాగే చేస్తున్న పనులు మొట్టమొదట ఆ మెంటల్ ప్లేన్లో, అలాగే వైటల్ ప్లేన్లో, అలాగే యాస్ట్రల్ ప్లేన్లో అక్కడంతా జరిగి భౌతికంగా దిగుతాయి. అశ్వమేధం చేస్తే ఇప్పుడు ఏం జరిగింది, అశ్వమేధం చేస్తే ఏం జరిగింది అంటే దాన్ని ఎవరైతే చూడగలరో ఆ చూపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అశ్వమేధం చేస్తే ఏమైందో. మిగతా వాళ్ళందరూ ఏమంటారు, ఊరికి నెయ్యి వేయడం వేస్ట్, అవి ఇవన్నీ పాడు చేస్తున్నారు, దాని బదులు 10 మంది తినడానికి ఇవ్వచ్చు కదా, అలా కోర్టులో కేసులు వేసిన వాళ్ళు వాళ్ళు అవన్నీ తెలియని వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు అయితే అలా అనరు. ఈ కార్యక్రమంలో ఎవరు ఇంట్రెస్ట్గా గురువుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వాళ్ళు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదో ఒకరోజు 2 రోజులు చేసేది, 1 సంవత్సరం చేసి మానేసేది కాదు, మన జీవితం ఉన్నంత వరకు చేసేది అని ముందరే బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఎవరు మనం గుర్తిస్తారు, ఎవరు గుర్తించరు అనే విషయం అనవసరం. మెచ్చుకుంటారు తిడతారు అనే విషయం అనవసరం. తిట్టినా సరే చేస్తాము, మెచ్చుకున్నా చేస్తాం. మెచ్చుకున్నా పట్టించుకోము, తిట్టినా పట్టించుకోము. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. డిటాచ్డ్, మనం డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు మాస్టర్. డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే ఏంటి, ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా వర్క్కి మాత్రం అటాచ్ అయ్యి పనిచేయాలి. డిటాచ్మెంట్ టువర్డ్స్ కామెంట్స్, డిటాచ్మెంట్ టువర్డ్స్ అవర్ ఇమోషన్స్, డిటాచ్మెంట్ టువర్డ్స్ సమ్ ప్రైడ్, ఇలాంటి వాటి నుంచి డిటాచ్డ్గా ఉండాలి, దూరంగా ఉండాలి. కానీ వర్క్కి మటుకు అటాచ్ అయ్యి ఉండాలి. ఎవరు ఎలాగా ఇంట్లో వాళ్ళతో సహా అందరూ ఎదిరించినా సరే వర్క్ మటుకు మానకూడదు, వర్క్ చేస్తూ ఉండాలి అలాగా. తర్వాత రికగ్నిషన్ వస్తుంది, రికగ్నిషన్ రాదు ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు. రికగ్నిషన్ అంటేనే వైటల్ బాడీలో ఉన్నట్టు, దానివల్ల ఉపయోగం లేదు. అలాగే పని చేస్తూ ఉండటమే తప్ప రిజల్ట్స్ గురించి చూడకూడదు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పడతారు అన్నట్టు. కాబట్టి ఒకసారి ప్రదక్షిణ చేయడం, పొట్టకేసి చూసుకోవడం, మళ్ళీ ప్రదక్షిణ చేయడం, ఇలా రోజు చేస్తుంటే అక్కడ ఉన్నాయని అడిగేది ఏంటమ్మా అంటే నాకు ఇలా చెప్పారండి చేయమన్నారు. భలేదని అలా చేయకూడదు. ఎప్పుడు చెప్పినంతకాలం ఖచ్చితంగా పాటించి నియమాలన్నీ అప్పుడు రిజల్ట్ అదే వస్తుంది. అలా మాటమాటికి చెక్ చేసుకోకూడదు. అలాగే మనం కూడా మనకి ఇచ్చిన పని ఎంతవరకు జరిగింది, ఎంత జరిగింది రివ్యూ చేసుకోవచ్చు తప్ప అంతకంటే ఎక్కువ టైం దాని మీద వేస్ట్ చేయకూడదు. అలాగే మనం చేసిన తప్పుల మీద అయ్యో తప్పు చేసేసా తప్పు చేసేసా ఓ కుమిలిపోకూడదు. ఎస్, ఈ తప్పు ఇంకోసారి చేయకుండా ఎలా బాగా పనిచేస్తామని ఆలోచించి దానికేసి ప్లాన్ చేసుకోవాలి. ఇవి చేస్తూ ఉన్నప్పుడు మనం బాగా క్లియర్గా ఉన్నట్టు. అసలు మనకు ఈ సాధన అంతా దేనికోసం, ఈ మెడిటేషన్ ఏంటి, ఈ ప్లాన్ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఈ గురువుల దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే దానికి ఎవల్యూషనరీ ప్లాన్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఎవల్యూషనరీ ప్లాన్లో మనందరం యాజ్ ఏ హోల్, మొత్తం మానవజాతి అంతా కూడా ప్రస్తుతం ఉన్న మనస్సును దాటి ఆ ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం పైన ఆనందమయ కోశం, ఈ విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళటం అనేది ఇదివరకు ఎప్పుడో అట్లాంటిస్ టైంలో మనకు సిరీస్ నుంచి వచ్చిన శక్తిధారలు ఏం చేసాయంటే మనిషికి ఇండివిజువాలిటీ మనస్సు వచ్చేటట్టు చేసేది. సిరీస్ నుంచి వచ్చిన వాళ్ళు, శుక్రగ్రహం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కృషి వల్ల మనకు అంతవరకు మనిషికి మనస్సు అనేది ఇంకా డెవలప్ కాలేదు. అప్పుడు మొట్టమొదటిగా మనసు డెవలప్, ఆ తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం వల్ల అట్లాంటిస్ మునిగిపోయింది. పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు, వరదలు వచ్చింది. అదంతా ఒక పెద్ద కథ. దాని తర్వాత మళ్ళీ మామూలుగా అంతా డెవలప్ అయ్యి మనిషి ఇప్పుడు బుద్ధిమయ తలంలోకి ప్రవేశించాలి. ఎలాగైతే మనస్సుని ఇదివరకు తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడు అలాగే బుద్ధిని అందరికీ ఇవ్వటానికి మళ్ళీ సిరీస్ నుంచి శక్తిధారలు వచ్చాయి, వస్తున్నాయి. అలాంటి శక్తిధారలు సిరీస్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు మాస్టర్ సివివి గారు ఒకరు, షిరిడీ సాయిబాబా గారు ఒకరు. అలాగే మన అందరికి మధ్యలో తిరిగి మన అందరం ఆయన ఎంతో తనువుగా మాట్లాడి ఆయనతో కూర్చున్న మాస్టర్ ఆర్కే ఒకరు. ఇవన్నీ కూడా ఆ సిరీస్ నుంచి వచ్చే శక్తిధారలు. మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన ది ఆథర్ ఆఫ్ సింథసిస్ హూ ఇస్ టు కమ్ మే హిజ్ ఎనర్జీ పోర్ డౌన్ ఇన్ ఆల్ ది కింగ్డమ్స్ అండ్ మే హీ లిఫ్ట్ అప్ దేర్ ఇన్ టు ది కింగ్స్ ఆఫ్ బ్యూటీ దట్ లైట్ లవ్ అండ్ పవర్ రిస్టోర్ ది ప్లాన్ అనర్ అని చెప్పి గ్రేట్ ఇన్వొకేషన్ లో చెప్తారు. ది అవతార్ ఆఫ్ సింథసిస్ హూ ఇస్ టు కమ్, ఆయన దత్తమండలం నుంచి, సారమేయ మండలం అంటారు, దత్తమండలం అంటారు, డాక్ స్టార్ అంటారు, సిరీస్ అంటారు, అక్కడి నుంచి వచ్చే తేజస్ అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే ఆ శక్తిని అందుకోవాలంటే ఆ శక్తిని మనం, శక్తికి మనం ఉపయోగపడే ఉపకరణాలుగా తయారవ్వాలంటే మనలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో, ఈథరిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రిఫైన్ చేసుకోవాలి. ఫిజికల్లో ఫిజికల్, ఫిజికల్లో యాస్ట్రల్, ఫిజికల్లో వైటల్, ఫిజికల్లో మెంటల్, ఈ నాలుగు ఉన్నాయి చూసారా, ఆ నాలుగు రీప్లేస్ అవ్వాలి. దేంతో? అటామిక్ సబ్స్టెన్స్ తోటి రీప్లేస్ అవ్వాలి. అటామిక్ సబ్స్టెన్స్ అంటే మనం మామూలు మన భాషలో మహాపరానిర్వాణ, ఇంకో భాషలో సత్యలోకం. సత్యలోకంలో ఏ పదార్థం ఉందో ఆ పదార్థంతో మన ఫిజికల్ బాడీలో నాలుగు ఈథర్స్, ఆస్ట్రల్ బాడీలో నాలుగు ఈథర్స్. ఫిజికల్ బాడీ అంటే ప్యూర్లీ ఫిజికల్ అండ్ కంబైన్డ్ ఇంకో దాంతో ఈథరిక్ బాడీతో సహా, అందుకే దాన్ని ఈథరిక్ డబుల్ అంటారు. ఫిజికల్ బాడీ అండ్ ఈథరిక్ బాడీ ఒకటి, దాంట్లో ఉన్న ఫోర్ ప్లేన్స్, అలాగే ఆస్ట్రల్లో ఉన్న ఫోర్ ప్లేన్స్, ఆస్ట్రల్లో ఫిజికల్, ఆస్ట్రల్లో వైటల్, ఆస్ట్రల్లో మెంటల్, అలాగే మళ్ళీ వైటల్, వైటల్లో ఫిజికల్, వైటల్లో ఆస్ట్రల్, వైటల్లో వైటల్, వైటల్లో మెంటల్, అలాగే మెంటల్ ప్లేన్లో మెంటల్లో ఫిజికల్, మెంటల్లో ఆస్ట్రల్, మెంటల్లో వైటల్, మెంటల్లో మెంటల్. ఈ ఫోర్ 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 ఈథర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహాపరానిర్వాణ లేకపోతే సత్యలోకంలో ఉన్న ఈథర్ తోటి, అక్కడున్న పదార్థంతో, ఆ ల్యూమినస్ మహా తేజస్వరూపమైన వెలుగుతో నిండిపోవాలి. ఆ వెలుగుతో ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు బాడీస్ అన్ని ప్యూరిఫై అయ్యి గురువు యొక్క పనికి బాగా ఉపయోగపడతాయి. అది సాధన చేయటం వల్ల జరిగే ఒక మార్పు అన్నమాట. మనలో మార్పు జరగాలంటే ఆ జరుగుతున్న మార్పుల్లో ఈ పదార్థం అంతా బయటికి పోయి కొత్త పదార్థం వచ్చి చేరుతూ ఉంటుంది. మనం ఓంకారం అంటున్నా, గాయత్రి అంటున్నా, మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా భగవంతుడి సేవకు ఉపయోగపడేట్టుగా తయారుగుగాక అని ఒక సంకల్పం చేసుకోవచ్చు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో ఖచ్చితంగా ఆ ఓంకారం అనేటప్పుడు ఏ రకమైన మానసిక స్థితి ఉండాలని మాస్టర్ చెప్పారు, అది ఖచ్చితంగా అలాగే ఉంచుకొని దాన్ని చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా మనందరికీ లభిస్తాయి. గురువు ఎంతో స్టడీ చేసిన తర్వాత కానీ అందరికీ ఉపయోగపడేటట్టు ఒక విధానం ఏమి బయటికి చెప్పరు. అందుకని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఆఫ్టర్ లాంగ్ ఆయన చూసుకుని, అప్పుడు అక్కడే ఉన్నాను నేను ఆశ్రమంలోనే, లాస్ ఆఫ్ పేలో ఉన్నాను మూడు నెలలు నాలుగు నెలలో బాగా స్టడీ చేసి, ఆ తర్వాత ఇదిగో నాకు ఇలాంటి డయాగ్రామ్ కావాలి సీతారాం వేసి అని అడిగితే వేసి, అవంతా వేసి ఆ పుస్తకం ప్రింట్ చేసి అవన్నీ ఆ టైంకి అక్కడ అందివ్వడం జరిగింది. ఎందుకంటే ఇదంతా చెప్పుకుంటున్నాం, ఈ ధ్యానంలో మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ ది బాడీస్ అంటే జరిగేది ఏంటంటే ఆ ఈథర్స్ అన్ని మారుతాయి, అది మెయిన్. పైకి చెప్పుకునేవి ఎన్న ఉండొచ్చు కానీ జరిగేది అది. అలా జరుగుతూ ఉండగా మనం ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఒక ఇంపార్టెంట్ మెడిటేషన్ గురించి చెప్పుకుంటాం. ఇవి చెప్పుకోవడం అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఒక డైరీలో రాసుకోండి ఏం జరుగుతుందో. ఆ డైరీ ఎవరికి చూపించక్కర్లేదు, ఆ డైరీ భద్రంగా దాచుకుని దాంట్లోన వి జరుగుతున్నవి క్లియర్గా నోట్ చేసుకోండి. క్రిందటిసారి క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, భౌతిక హృదయం కాకుండా ఆధ్యాత్మిక హృదయం ఒకటి ఉంటుంది, కుడివైపు ఉంటుంది. మనందరికీ కూడా కుడివైపు ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. హృదయం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాను అని చెప్పేది అనమాట. సప్తర్షి ఆశ్రమం ఎక్కడుంది అని అడిగితే గుంటూరులో వేణుగోపాల నగర్లో అక్కడ ఫలానా చోట ఉంది, B20 వేణుగోపాలం సప్తర్షి ఆశ్రమం గుంటూరు, అడ్రస్ ఎలాగుందో. అయితే శంబళ ఉందనుకోండి, ఫలానా చోట ఉంది. లేకపోతే హరిద్వార్లో శాంతికుంజ్ ఎక్కడుందంటే హరిద్వార్లో అదిగో ఫలానా చోట ఉంది. ఇలాగా మనం అడ్రస్ ఎలా చెప్పగలుగుతున్నామో, హృదయము అంటే ఇదిగో ఇక్కడ ఉన్నది అని అర్థం దానికి. ఎక్కడ ఏ ఉన్నది? అక్కడ భగవంతుడు ఉన్నాడు. అలాంటి హృదయంలో మొదట జపం చేసేసుకొని ఎన్ని మాలలు చేయదలుచుకున్నారు గాయత్రి కానీ, ఎన్ని మాలలు అనుగ్రహమాల మంత్రం చేయదలుచుకున్నారు అంత చేసి, అదర్వైజ్ కొందరు కనుక వేరే ఈ రెండు కాకుండా వేరే మంత్రాలు ఏమైనా వాళ్ళ గురువు ద్వారా దీక్ష తీసుకుంటే కనుక వాళ్ళు అవి చేసుకుని ఆ తర్వాత సప్పుడు ఏమీ లేకుండా కామ్గా ఉన్న ప్రదేశంలో ఉన్న పరిస్థితుల్లో హృదయంలో నా హృదయంలో ఎవరి హృదయం అంటే ఎవరు చేసుకుంటున్నారో సాధన వాళ్ళ హృదయంలో మొట్టమొదట మన గురువుని చూడటానికి ప్రయత్నం చేయాలి. గురువుని చూడటానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? ఈ రెండు రకాలు, గురువు దగ్గరికి మనమన్నా వెళ్ళాలి లేకపోతే గురువు అన్నా మన దగ్గరికి రావాలి. ఇక్కడ మన హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, ఎవరికి? నీకంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన గురువుకి నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను, దయచేసి మీ దివ్య సాన్నిధ్యాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థించండి. ప్రార్థించడమే తప్ప ఇక్కడ అంత రిక్వెస్టే తప్ప డిమాండ్ ఏమి ఉండదు. ఎందుకు రావు, నువ్వు రావాల్సిందే, ఉన్నావా అసలు ఉన్నావా, అలా కుదరదు. ఇక్కడ ఉన్నావా అసలు ఉన్నావా అంటే చెప్పరు, ఉన్నాడు అంతే. మనం ఆ గురువుని ఎక్కడికి ఆహ్వానం చేసినా, గురువుని అక్కడికి ఆహ్వానం చేయకపోయినా మనం గుర్తించట్లేదు తప్ప ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆహ్వానం చేస్తే ఏమంటే మనం గుర్తించే స్థితికి మనల్ని ఉద్ధరిస్తాడు, అది అక్కడ మనకు జరిగే ఉపయోగం. అంతే తప్ప ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నాడు, ఉండి మొత్తం మన జీవితం అంతా జరిగేటట్టుగా చేస్తూ ఉంటాడు. అందుకని హృదయంలోకి గురువుని ఆహ్వానించాలి. గురువుని ఆహ్వానించినప్పుడు 1/4 అంగుళాల సైజులో, అంటే 1/4 inch చిన్నగా బంగారు రంగులో, దగదగ మెరిసిపోతున్న రంగులో, బంగారు రంగులో మనం గురుస్వరూపాన్ని ఆహ్వానిస్తూ బాగా డీటెయిల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కాళ్ళు ఎలా ఉంటాయి, కాలికి గోళ్ళు ఎలా ఉంటాయి, పాదాలు ఎలా ఉన్నాయి, తర్వాత అలా పై వరకు పాదాల నుంచి మెల్లిమెల్లిగా కాళ్ళు, అలాగే చేతులు, అభయహస్తం వరద ఉందా లేకపోతే మామూలుగా ఎలా కూర్చుంటారు, ఆ తర్వాత షర్ట్, అలాగే మెడ, నవ్వుతున్న ముఖం, ఆ పెదాలు, ముక్కు, కళ్ళు, చెవులు, నుదురు, జుట్టు, ఇలాగా గురువు యొక్క రూపాన్ని మనకు ఏదైతే ఇష్టం ఉందో దాన్ని ముందర బాగా ఫోటోని కాళ్ళ దగ్గర నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు చూడాలి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, అలా చూసి 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 ఆ పరమాత్మ స్వరూపమైన గురువు బ్రహ్మానందం, పరమసుగదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం త్వం నమామి, అలాంటి గురువుకి నమస్కరిస్తున్నాను అని మనం అనుకుంటూ నీలాంజన సమాభాసం, అవన్నీ ఎక్కువ శ్లోకాలు అక్కర్లేదు, ఇది చెప్పుకుంటే చాలు. అలాగే మాస్టర్కి బాగా ఇష్టమైన అఖండ మండలాకారం వ్యాప్తం మీద చరాచరం ఎత్పదం దర్శితం మీద తస్మై శ్రీ గురవైన ఇలాగ గురుబ్రహ్మ ఇవి వరుసగా చదువుకుంటూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి 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 మెల్లిగా కళ్ళు మూసుకుంటూ అలాగా నా హృదయంలోకి మీ దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించండి, మీ దివ్య రూపాన్ని నేను చూసే భాగ్యం ప్రసాదించండి, అలాగ చేస్తూ చేస్తూ ఉంటే అక్కడ గురువుతో పాటు ఆ హృదయంలో మనం కూడా ఉన్నాం ఆయనలా. అక్కడ గురువుకి పాదాల దగ్గర కూర్చున్నాం, ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటిలో కొన్ని సెకండ్లు రావచ్చు, కొన్ని నిమిషాలే రావచ్చు, లేకపోతే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫేడ్ అయిపోతుంది. ఆ వైబ్రేషన్ కొత్తగా ఉంటుంది. వైబ్రేషన్ అంటే ఏంటి? సపోజ్ బరువు పెట్టినట్టుగా ఉంటుంది. ఆజ్ఞాచక్రంలోకి పిలిస్తేట కళ్ళమ్మడి నీళ్లు గారిపోతాయి, తలనొప్పి వచ్చేస్తుంది. కొందరు తల మీద వస్తే కనుక స్పృహ తప్పి పడిపోవచ్చు. అలాగే మెడ మేనక మెడుల్ ఆబ్లాంగేట చూసారా, విశుద్ధి చక్రం. అక్కడ ఎగ్జాక్ట్ విశుద్ధి చక్రం కాదు, ఇంకా పైన ఇక్కడ మెదడు చిన్న మెదడు దగ్గర చిన్న గుంట ఉంటుంది, అక్కడి నుంచి కనుక ఎనర్జీ లోపలికి వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉంటే స్పృహ తప్పి పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్నగారు అంటారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని. వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి దీక్ష ఇచ్చిన తర్వాత, దీక్ష ఇస్తున్నప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా వస్తారు అన్నమాట. తర్వాత ఆవిడికి దీక్ష ఇస్తున్నప్పుడు ఏమన్నా తిని కూర్చో అంటారు. ఆవిడ మర్చిపోయే బాబు తినకుండా కూర్చుంటుంది. ఆ వచ్చిన ఎనర్జీ దెబ్బకి ఏమవుతుందంటే ఆవిడ కట్టిలాగా అయిపోతుంది, బిగిసిపోయి ఇలా పడిపోతుంది అనమాట. కాష్ట సమాధి అంటాం, అంటే సమాధి వస్తుంది కానీ కర్రలాగా అయిపోతుంది ఒళ్ళు అంతా, పుల్ల ముక్కలాగా గట్టిగా బిగిసిపోతుంది అనమాట. ఆ తర్వాత వెళ్ళిగా ఆవిడ ఎలాగోలాగ ఒళ్ళంతా గట్టిగా పిసికి ఏదో సౌండ్ చెప్తారు. అది అంతా అయిన తర్వాత మెల్లిగా లేస్తారు ఆవిడ. అప్పుడు అడిగితే అవునండి నేను పొరపాటు నేను తినకుండా కూర్చోను, ముందరే చెప్పాయి కదా తిని కూర్చోలేతే ఎనర్జీని తట్టుకోలేవు. అలాగా గురువు యొక్క శక్తి మనలోకి ప్రవేశిస్తుంది, ఆ ప్రవేశపెట్టడమే దీక్ష ఇవ్వడం అన్నమాట. అగ్నిదీక్ష, ప్రాణదీక్ష, బ్రహ్మదీక్ష, ఇలా మనకు దీక్షలు ఉన్నాయి కదా గాయత్రి మహావిజ్ఞానంలో చివరిలో ఉంటాయి. అలాంటి దీక్ష జరుగుతుంది, ప్రాణదీక్ష. గురువు యొక్క ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మనలో ప్రవేశించబడుతుంది. అంతటి శక్తి తట్టుకోవడానికి వీలుగా కొంచెం మనకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఒకసారి ఏమి ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన కండిషన్, టిఫిన్ చేసి కాఫీ తాగి హాయిగా కూర్చొని చెయ్యండి అన్నారు అనుకోండి, అలాగే చేయరా? టిఫిన్ కాఫీ చేసి కూర్చేయటం తప్పు కదా అనకూడదు. మన సొంత అభిప్రాయాలు ఉండకూడదు. మానవ నిర్మితమైన న్యాయాలు చట్టాలు అలాంటివి ధర్మానికి నిలబడవు, ఎందుకంటే అది భగవంతుడు చేసినవని మాస్టర్ ఆర్కే అని చెప్పి ఇవాళ కొటేషన్ పెట్టారు. అలాగే భగవంతుడి స్వరూపమైన గురువు ఇచ్చిన వాటికి మనం అలాగా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని క్వశ్చన్ ఆన్సర్ చేయకూడదు, చెప్పిన చేయడమే. చక్కగా అలా కింద నుంచి పైకి పయనించి కిందకి చూస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుని నా హృదయంలోకి రండి ఆహ్వానించటం, అలాగే మనం కూడా హృదయంలోకి వెళ్ళి హృదయంలోనే ఆయన చూడటం, ఇది ప్రాక్టీస్ చేయటం గ్రేట్ మెడిటేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్. ఇలాంటి మెడిటేషన్లో మనం చక్కగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్న యాస్ట్రల్ బాడీ ప్యూరిఫికేషన్, మెంటల్ బాడీ ప్యూరిఫికేషన్ చాలా అవసరం. ఆ యాస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ ప్యూరిఫికేషన్ మనం వైటల్ అంటే చాలా ముఖ్యమైనగా వాడుకునే రెండు రంగులు, వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్, మర్చిపోకుండా ఈ రెండింటిని ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోవటం. ఓంకారం అంటూ మన తల నుంచి పాదాల వరకు మొత్తం కూడా బంగారు రంగుతో నిండిపోతుంది. బంగారు రంగు ఏం చేస్తుందంటే పూర్వజన్మ కృతం పాపం ఏదైతే ఉందో అదంతా పోగొట్టేస్తుంది. వైలెట్ కలర్ ఏం చేస్తుందంటే మన ఈదరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యలో కరెక్ట్ అలైన్మెంట్ చేసేటట్టు చేస్తుంది. పర్ఫెక్షన్ ఎక్కడ లేదో అక్కడ పర్ఫెక్షన్ వచ్చేట్టు చేస్తుంది. వైలెట్ కలర్ ఎక్కడెక్కడ పర్ఫెక్షన్ లేదో అక్కడ పర్ఫెక్షన్ వచ్చేట్టు చేస్తుంది. గోల్డ్ కలర్ ఎక్కడెక్కడ దోషం ఉందో అంతా పోగొట్టేస్తుంది. హిరణ్యవర్ణం అమ్మవారి స్త్రీ సూక్తంలో మొట్టమొదటి రుక్కు, హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ దశరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహ. జాతవేదుడైన అగ్ని హిరణ్యవర్ణ రూపుణి నా జగన్మాతను నా దగ్గరికి తీసుకురా అని మనం స్త్రీ సూక్తంలో చదువుకుంటాం. ఆ హిరణ్యవర్ణం ఏం చేస్తుందంటే మనలో ఉన్న సమస్త దోషాలని పోగొడుతుంది, సమస్త దోషాలు. అందుకని మనకు గాయత్రి వర్ణ ధ్యానంలో కూడా మొట్టమొదట తత్ సంపెంగ రంగులో ఉంటుంది అని. సంపెంగ రంగు గోల్డే ఆల్మోస్ట్. ఆ చక్కగా ధ్యానం చేసుకోవటం, ఓంకారం అలాగే గాయత్రి చేస్తూ మనం గాయత్రి మహామంత్రంతో ముడిపడి ఉన్నాం కాబట్టి వేరేవి అవి ఇవి ఏమి చేయకుండా డైరెక్ట్గా ఒళ్ళంతా బంగారు రంగులో ఉంటూ ఆ గాయత్రి మహామంత్రం యొక్క దివ్య తరంగాలతో మొత్తం పరమ పవిత్రం అవుతుంది అనుకుంటూ గాయత్రి చేసుకుంటే ఆటోమేటిక్గా బంగారు రంగుతో ఒళ్ళంతా నిండిపోతుంది, పవిత్రం అవుతాం. అలాగే వైలెట్ కలర్తో ఇది జరుగుతుంది అనుకుంటే వైలెట్ కలర్ పనిచేస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రం అంటాం ఆ రంగుని ఆహ్వానించడం, అది చాలా సులభమైన పద్ధతి. ఏ రంగు కావాలో ఆ రంగుని గాయత్రి మంత్రం చేసుకుంటూ మనలోకి ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా సూర్యకిరణాల్లో ఉన్న ఏడు రంగుల్లో ఒక రంగు మనలోకి వస్తుంది అంతే. ఎందుకంటే అన్నిటికీ మూలమైన గాయత్రి అక్కడే ఉంది కాబట్టి. ఇలా చేసుకుంటూ మన హృదయంలో గురువుని నిలుపుకుని ఆ గురువు యొక్క చరణాలకి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన ఆదేశాలు పాటిస్తాం అని ఆయనకు ఒక గురువుకి తన స్వార్థపరమైన కోరికలేమీ లేకుండా ఆయన చెప్పినవి మాత్రమే చేస్తామనేది నిజమైన సమర్పణ అని చెప్పి మాస్టర్ ఆర్కే వాళ్ళు కొటేషన్ పెట్టారు. అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నదే ఎవరైనా సరే మానవ జన్మ అంటూ తీసుకున్నది ఎందుకంటే తన మూడు శరీరాలని తన అదుపులోకి తెచ్చుకోవడం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని తన అధీనంలోకి తెచ్చుకోవడం, తన అంటే ఆత్మ అధీనంలో. ఎప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ మానవజాతి మొత్తానికి పనికొచ్చేవాళ్ళని గురువులు గుర్తిస్తారు. వచ్చి గుర్తించి అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళంతా వాళ్ళే వచ్చి మనని వేలు పట్టుకు నడిపిస్తారు. ఇదంతా కూడా ప్రతి ఒక్క మహాత్ముడు జీవిత చరిత్రలోనూ జరిగింది, ఖచ్చితంగా డౌట్ ఏం లేదు దీంట్లో. ఆల్రెడీ వాళ్ళందరూ అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి అలాంటి శిఖరాలని మనల్ని కూడా అధిరోహించమని వాళ్ళు కోరుకోవడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. అది ఖచ్చితంగా అలాగే జరగాలి. ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఇప్పుడు కాకపోతే ఇంకో జన్మ అనేది జరిగితే, ఇదివరకు ఎప్పుడో జరిగితే లాభం, ఇప్పుడే జరిగితే మనకు కూడా ఉపయోగం. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం, గురువు సంకల్పం ప్రకారం ఈ మానవాళి అందరికీ నేను ఎలా సేవ చేయగలను అనే ప్రశ్న ఉన్నవాళ్ళు గురువుల పనికి పనికొస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు, వాటిని గమనించాలి. వాటితో నాకు సంబంధం లేదనకూడదు. అంటే ఆరోగ్యరీత్యా ఏ సమస్యలు ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఏమిటి ఉన్నాయి, వ్యాపారంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పాలిటిక్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే స్పిరిచువలిజం పేరుతోటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిల్లో మనం ఏమి గురువుల సంకల్పానికి అనుగుణంగా మనం ఏమేమి పనులు చేయగలము అని ప్రశ్న వేసుకుని, ఆ ఏ మనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మనం ఆ ఫీల్డ్లో చేయగలమా లేదో ముందర మన ఎబిలిటీస్ని మనం అసెస్ చేసుకోవాలి. మనకి ఎబిలిటీస్ లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి అనవసరంగా అభాసపాలు కాకూడదు. అందుకని ఎబిలిటీస్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని బాగా చదువుకోవాలి, బాగా నాలెడ్జ్ పెంచుకోవాలి. స్వాధ్యాయం అనేది నా వ్యసనం అని చెప్పిన పరమ పూజ గురుదేవులు ఎలాంటి వ్యసన పొరలో, అలాంటి స్వాధ్యాయ వ్యసన పొరలో అవుదాం మనం. గురువుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. అలాగ ఆహ్వానించడానికి కావాల్సిన పవిత్రతని, యాస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ పవిత్రతని మనం వయలెట్ కలర్ గోల్డ్ కలర్ బాగా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకుంటూ గాయత్రి మంత్రం చదువుకుంటూనే ఆ కలర్స్ని మనం మనలోకి ఆహ్వానించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మనమందరం కూడా ఒక గురుదేవులు అంటారు, నాకు వజ్రాలు కావాలి, ఒక 1000 వజ్రాల సమూహం ఉన్న వజ్రాల హారం, అలాంటి వజ్రాల హారంగా గురువుకి మనం సమర్పించుకుంటూ మన జీవితాలని రాబోయే అన్ని జన్మల్లో కూడా గురువుకి యొక్క పనిలో మనం నిస్వార్థంగా విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన పద్ధతిలో చేస్తామని చెప్పి ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటున్నామని అనుకుంటూ ఇది బాగా ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ మనం క్లాస్లో కలుసుకునేటప్పటికి బాగా కృషి చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాగు బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.